சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
இந்திரியார்த்தம் புலகலசின புருஷுண்டு காடராகம் புனகரகுச்சுண்டு ராகம்பு வலன திரம்பகு லோபம்பு லோபியை கருணகு லோனுகாடு மரி சமுத்தத விருத்தி மரகு பாபக்ரிய தகுவாரு செப்பெடி தகவு வினடு குஜனுல தச பிரீதி கொரலு துர்பம்புலு காக்குண்டு வாங்மன கர்மபங்குலு இகமுனந்து புண்ணியஹீனுடை செடி போவு பரமுனந்து துக்கபரமுனந்து.
தேகంతో கர்மாச்சரణ చేయడం మాని విషయ సుఖాలకు చిక్కిపోతే కామ ప్రవృత్తికి లోనవుతాడని చెప్పాడు. ఒక ఆయన చాలా కాలం ఉద్యోగంలో రాజుగారి కొలువులో ప్రవేశించాట. మంచి ఉద్యోగం ఇచ్చారు అక్కడ, ఏదో బాగానే జీతం వస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు అతనికి పాపం, అందుకని తానే వంట చేసుకుని తానే బాధపడి బట్టలు తుక్కుని అన్నం వండుకుని టిఫిన్ చేసుకుని తిని అలాగే కష్టపడి చదివాడు. చదివిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా బుద్ధిమంతుడు కాబట్టి తన బట్టలు తానే ఉతుక్కునేవాడు, తన వంట తానే చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చాడని భావించి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చేయట. అలా గొప్ప సంబంధం వచ్చింది. ఒక ఆవిడ కాస్త చూడడానికి బాగానే ఉంది కదా అని సంబంధం చేసేసుకున్నాడు. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆవిడ పొద్దున్నే 8 లేచింది. ఏమండి కాఫీ పెట్టారా అంది. ఓ సినీ దుంపతే కాఫీ పెట్టడం ఏమిటే, పెళ్ళి ఎందుకు చేసుకున్నాను నేను, ఏదో కాఫీ పెట్టి వేళకెంత భోజనం పెడతామని నేను పెళ్లి చేసుకుంటే కాఫీ పెట్టామని అడుగుతున్నామని అడిగితే, అయ్యి బాబోయ్నే మోసపోయాను, మా నాన్న మోసం చేసేసాడు బాబోయ్ అందిట. ఏమిటని అడిగిన కంగారెడ్డి, ఏం లేదు, చిన్నప్పటి నుంచి నువ్వు వంట చేసుకుని బతికావని, బట్టలు ఉతుకు బతికావని, కాఫీ అన్ని నువ్వే పెట్టుకున్నావని, టిఫిన్లు నువ్వే చేసావని చెప్పింది మా అమ్మ నాన్నను. మంచి మొగుడేవాడు, వాడిని చేసుకుంటే సుఖపడతావు, వాడే అన్నం పెడతాడు, వాడే అన్నీ చేస్తాడు, వాడే ఉతికి పెడతాడు బట్టలు, అంచేత ఇవన్నీ కూడా సుఖపడతావని చేసేసారు సంబంధం, మా నాన్న మోసం చేశాడు అని ఏడ్చిందిట. వీడికి మతమైంది. ఆ ఏడుపు నేను ఏడవాలి? నా చిన్నప్పటి నుంచి వండుకుని కాఫీ కాచుకుని నానాయాత్ర పెట్ట దొరక్క దొరక్క మంచి పెళ్ళం దొరుకుతుందేమో, హాయిగా వంట పెంట వదిలిపోతున్నారు అనుకుంటే ఉద్యోగం నేను చేసుకుని నా వంట చేసుకుని నీకు కూడా వండి పెట్టినా అన్నట్టు. ఇద్దరికి తగాదాలు పెరిగాయి. ఇద్దరు తగాదా పడి నాన్న కొట్లాడు కొట్లాడుకుంటూ ఉంటే, ఎందుకు కొట్టుకుంటారు అని ఢామ్ అని శబ్దమై కిందకు దూకింది అటకమేయించి ఒక ఆవిడ ఓ దెయ్యం. వీళ్ళిద్దరూ ఓహో అని వణికిపోతారు. వణికిపోకండి, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో నేను చాలా కాలం వంట చేశా, చచ్చా, చచ్చిన తర్వాత భ్రాంతి తీరక అటక మీద దెయ్యమై పడి ఉన్నాను అందిట. ఆ ఇంట్లో గరిటి తిప్పాను, మీకేం కావాలో చెప్పండి, వంట చేస్తాను అదిట. భలే దొరికే పొద్దున్న చూస్తున్నాం, కాస్త సాంబారు ములక్కాళ్ళు వేసి పెట్టు, మంచి భోజనం పెట్టన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చోబెట్టింది, లోపలికి వంటింట్లోకి వెళ్ళింది దెయ్యం. కట్టి పుల్లలు రాజేసింది, మంచి పప్పు వండింది, సాంబార్ వండింది, ములక్కాళ్ళు పులుసు పెట్టింది, గోంగూర పచ్చడి చేసింది, దెబ్బకాయ పచ్చడి చేసింది, దెబ్బకాయ పచ్చడి చేసింది, అన్నీ చేసింది. సరే అన్నీ వేసి విస్తరేసి తినండి అందిట. ఏం చేసేసింది అద్భుతం అనుకున్నారు. దెయ్యపు వంట తినడం మొదలెట్టారు ఇద్దరు హాయిగా. హాయిగా దెయ్యాలు వండి వండి పెడితే కొన్ని లాభాలు, జీతం అడగవు. సరే పైగా సాంబార్లోకి చల్లమిరపకాయలు కూడా వేయించి పెట్టింది, ఒడియాలు వేయించింది. అవేవో మంచి ఒడియాలు ఉంటాయి, పిండి ఒడియాలు ఏవో అంటారు సరే, అవి కూడా వేసి పెట్టింది. శుభ్రంగా తిన్నారు వీళ్ళు. సాయంకాలానికి ఏం కావాలో చెప్పండి అంది, ఏం కావాలో అడిగింది, చేసింది, పెట్టింది. 3 పోయాక సామాన్లు అయిపోయి తండంది. ఇదేంటి, నల్లాళ్ళగా సరపడ సామాన్ తీస్తే 3 అయిపోవడం ఏమిటంటే, ఏ సామాన్లు అయిపోతాయి ఎంతే అంది. చూస్తే ఇన్నేసి కట్టెలు పెట్టి వంట చేసేసేది. దీనికి దెయ్య బుద్ధి కదా, ఆ రోజుల్లో వంట ఆవిడ, అందుకని వంట లక్షణం ప్రకారం ఇంతంత పప్పు వేసేయటం, ఇన్నేసి బియ్యం పోసేస్తే ఇద్దరు మనుషులకి ఎంత, ఎందుకంటే నేను ఇలాగే వండుతాను, మాట్లాడితే తంతానంది. ఇద్దరు కూడబలుక్కుని ఇలా అయితే ఈ సంసారం పోయేటట్టుంది, నెల్లాళ్ళ వంట అంతా 3 చేసేసి పెంట చేసేస్తుంది ఈవిడ, పైగా ఈ దెయ్య బుద్ధి ఒకటి ఉంది ఈవిడ, బతికున్న రోజుల్లో ఇంట్లో వంట చేసే రోజుల్లో ఇంటి వాళ్ళకి తెలియకుండా కాసిన పప్పులు ఉప్పులు మూట కట్టేది అటక మీద, చచ్చాక దయ్యం అయ్యాక ఉపయోగపడకపోయినా సరే మళ్ళీ మూటే కడుతుంది. పాత బుద్ధి ఎక్కడికి పోతుంది? మూటలు కట్టడం. అందుకే వంట చేసేటప్పుడు మూటలు కొడుతున్నారు చూసుకోవాలి. వంట వంట చచ్చాక కూడా విడిచిపెట్టరు. అందుకని వీళ్ళిద్దరూ కలిసి నువ్వు మాకు వంట చేయదు పెంట చేయదు మా తంటాలు మేము పడతాం పోవే అన్నారట. దెయ్యం ఎదురు తిరిగింది గరిటుచ్చుకుని, ఈ ఇల్లు నాది చచ్చి ఇక్కడ దెయ్యం అయ్యా, మీకు కావాలంటే మీరే ఇల్లు ఖాళీ చేసుకోండి ఎక్కడికన్నా, అంతేగాని నేను వదలను, జాగ్రత్త అందిట. కష్టపడి ఇల్లు కొనుక్కుని వీడు ఎక్కడికి వెళ్తాడు? కిక్కును మనకుండా అది వండి పెట్టినట్టు తిన్నారు. ఇప్పుడు పొమ్మన్నారుగా వీళ్ళు ఆ దెయ్యాన్ని, అందుకని దెయ్యానికి మండింది. నా ఇంట్లో నన్ను పొమ్మన్నారని ఆ రోజు నుంచి ఏం చేసేదిట, సాంబార్లో ఇంత ఉప్పు ఎక్కువ వేయడము లేదా ఇంత కారం వేయడము. అక్కడి నుంచి ఇక వెళ్ళి నానా తంటాలు పెట్టేసేది. తినలేక చచ్చిపోయి కారం ఎక్కువైందంటే నేను ఇలాగే వండుతాను, తింటే తినండి లేకపోతే లేదు గరిటుచ్చు కొడతాను. ఈ బట్టు మీరు ఎక్కడికెడితే అక్కడికి వస్తానని ఇది పైగా ఇల్లు అమ్మినా సరే వస్తానదిట. లేనిపోని గొడవ వచ్చిందిరా బాబు. అందుకే మరి వంట నేర్చుకోకుండా తల్లులు తండ్రులు పిల్లలు పెంచితే గాలికి తిరిగితే దౌర్భాగ్యపు తల్లులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పిల్లలు ఎలా తయారవుతారు, ఈ పిల్లల వల్ల దేశానికి ఇలా వస్తాయి. ఈ ఇద్దరు తన్నుకుంటూ గెచ్చుకుంటూ చివరికి దెయ్యం చేతిలో పెట్టారు ఆ తిండి. ఇంకక్కడి నుంచి కష్టాలు వచ్చాయట, తినలేక మాడిపోయి నానా యాత్ర పడుతున్నారు. వీడి డబ్బంతా క్షవరం, ఏం చేయాలో తెలియకుండా ఉన్న వీడు ఓ రోజున పక్కనే ఒక కొలీగ్ని చూశాట, వీడితో పాటు ఉద్యోగం చేస్తున్నాడు రాజుగారి దగ్గర. ఏమయ్యా చిక్కిపోతున్నామంటే, చిక్కిపోక ఏం చేయండిరా బాబు, నాకు భలే పెళ్ళం దొరికింది, ఈ పెళ్ళం ధర్మాన్ని మేము తగాదా పడుతుంటే దెయ్యం వంట వచ్చి పడింది, మాకు వద్దంటే వంట చేసి పెడుతుంది, ఏదో పెళ్ళిళ్ళకో పెటాకులకో వండి పెట్టవలసిన వంట ఆవిడ మా ఇంట్లో తగులడిందిరా బాబు, ఇసల విషయం ఇది అన్నట్ట. పైగా రోజు పప్పు ములక్కాళ్ళ చారు ఇవే, ఆవిడ ఓ బ్రాహ్మణ విత్తంతు కర్మ, అందుకని ఆవిడకి పప్పు దప్పడం తప్ప రోటేం చేతగావు. ఆ అయితే ఆవిడ నేను గెంటేస్తానరా అన్నట్ట. ఈ రెండో వాడు వచ్చాడు. వచ్చి రావడంతో ఎవరు అంది దెయ్యం. వీడికి కూడా వండనా ఈ పూటకి చెప్పు వీడు అంది. వండడం కాదు, నీకు వంటకి సాయానికి అసిస్టెంట్ కుక్కుని తెచ్చా, వీడు కూడా రేపటి నుంచి వంటలో సాయం చేస్తాడందిట. చూడ్డానికి మనిషి బక్కగా అర్భకంలో ఉన్నాడు, వీడేం వండుతాడు అంది దెయ్యం. ఏమమ్మో సన్నగా ఉన్నానని వంట చేయడం చేత కాదనుకుంటున్నావేమో చూసుకో, ఇదిగో ఎండు రొయ్యలు పులిసి పెట్టానంటే గుమగుమలు ఆడిపోతుంది అని ఎండు రొయ్యలు కింద పోసేట ఎండు చేపలను. చిచ్చి చిచ్చి నేను చాలా సాత్వికమైన ఆహారం బాబోయ్, నేను బ్రాహ్మణ విత్తంతోనే, తీసేయి తీసేయందిట చెయ్యను. అదిగో నువ్వు పెట్టే పప్పు తప్పడంలో ఎండు రొయ్యలు వేస్తా, ఆ సాంబార్లో ఎండు చేపలు వేసి గుమగుమలు ఆడిస్తాను పోపు, మసాలా పెట్టి వండుతానన్నట్ట. ఒరి నీ అమ్మగడు మాడోయ్, నా మడింతా పోయింది రో ఏం దెయ్యం, దెయ్యం చచ్చినది బ్రాహ్మణ దెయ్యం కదా మరి ఇది కర్మ. అంటే దెయ్యాల్లో కూడా రకరకాల దెయ్యాలు ఉంటాయి, ఇది బ్రాహ్మణ విత్తంతు, నాకొద్దు మర్రు అందిట, నువ్వు వద్దన్నా సరే అని ఆ రొయ్యలు పట్టుకొచ్చి ఆ సాంబార్లో వేసేట. చిచ్చి చిచ్చి ఈ ఇంట్లోనే ఉండను, నే పోతున్నా అందిట. నువ్వు పోవడమే కావాలి, నీ అమ్మగడు మాడని మళ్ళీ వేసాడు వీడు రొయ్యలు. దెబ్బతో కీచుమని మాయమైపోయింది. అది మాయమైపోగానే ఈ పెళ్ళం వీడెవడో కొంచెం బాగున్నట్టున్నాడు, వీడినే వంటవాడిగా పెట్టుకుందాం అందిట. మళ్ళీ దీని బుద్ధి పండిపోను అక్కడ కూడా, నీ అమ్మ కడుపు మాడా, ఇప్పటికే ఓ దెయ్యంతో తెచ్చాం, మళ్ళీ ఇంకో వంటవాడిని పెడదామంటా, వీడేం చేస్తాడో అని నీ అమ్మ కడుపు మాడా, నేను ఇల్లు వదిలేసిపోతున్నాను అన్నట్టు. నువ్వెక్కడికి పోతావు? నేనే పోతానంది. పోతే పో అన్నాడు ఈయన. నెలలాళ్ల పాటు మళ్ళీ వండుకున్నాడు. ఆవిడ పుట్టింటికి పోయింది. ఆఫ్టర్ 1 మంత్ ఈవిడ తిరిగి వచ్చింది. రానన్నావుగా పోతానన్నావుగా పోయావు, మళ్ళీ ఎందుకు వచ్చావంటే, లేదండి క్షమించండి, ఎవరి వంట వాళ్ళు చేసుకుని కాపురం హాయిగా సాగాలి, సజావుగా సాగాలి అంటే చిన్నప్పటి నుంచి మానవుడికి బద్ధకం అనేది ఒకటి విడిచిపెట్టాలి, అలసత్వం, సోమరితనం. నేను ఇంతకాలం అలసత్వంలో పడ్డాను, అలసత్వమే పతనానికి మూల కారణం అని గ్రహించాను, ఇక నేను జాగ్రత్తగా ఉంటాను అందిట. అసలు ఇంద్రియార్థాలకి అలసత్వం మూల కారణం. మానవుడు ఎందుకు ఇంద్రియాలకు లొంగుతున్నాడంటే ఫస్ట్ సోమరితనాన్ని చెప్పారు. అందుకని సోమరితనమే గొప్ప దెయ్యం. దెయ్యం అంటే అక్కడ ఎవడో లేడు. చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా సరిగ్గా ఉండకుండా సాధన అంటే ఎరగకుండా పిల్లల్ని పెంచితే అది అనేకానేక అనర్థాలకు దారితీస్తుంది. అప్పుడే మానవుడు విషయ సుఖాలకు చిక్కుతాడు. విషయ సుఖాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ముందు నీ దగ్గర కర్మాచరణ ఎక్కడ నడిచింది? 4 అడుగులు గురువు గారి దగ్గరికి నడిచేళ్ళు మేడం ఎట్లా ఎక్కమంటే నేను ఎక్కలేనని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. ఇంట్లో చక్కగా సత్కర్మాచరణ చేయడం, బద్ధకానికి అలవాటు పడకుండా ఉన్నవాడు తెల్లవారుజామున లేస్తాడు, లేచి సాధన చేస్తాడు, సాధన చేసేవాడికి గురువు దొరుకుతాడు, గురువు దొరికిన వాడు అనేక అనేక ధర్మ కార్యక్రమాల్లోకి అడుగు పెడతాడు. ఎప్పుడైతే హాయిగా వేళ కింద తినడం, చాలామందిని మనం కళ్ళారా చూస్తూ ఉంటాం, దిక్కుమాలిన మొగుడు దిక్కుమాలిన భార్య భలే దొరుకుతారు, ఇద్దరిని ఏడ్చి కురుస్తాడు భగవంతుడు, ఇద్దరు అంతే. హోటల్లో తినడానికి అలవాటు పడ్డమో లేకపోతే పని చేయకుండా ఉండడానికో ఏ పని చేయరు, తేరగా వస్తే తల్లిదండ్రులు ఇంత డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ మాత్రం ఉన్న 4 రోజులు తినేసి ఆ తర్వాత వాళ్ళు క్షవరం అవుతారన్నమాట. ఈ రకమైనటువంటి వ్యక్తులు పుట్టి దేశాన్ని ఏమోద్ధరిస్తారు. ఇంద్రియార్థం బులకెలసిన పురుషుండు గాఢరాగం బున్న కర్రగుచుండు. విషయ సుఖాలకి చిక్కిన ఈ మనిషి భయంకరమైన కోరికలకు లోనవుతాడు. ఈ భయంకరమైన కోరికలు ఎక్కువైపోతే వెంపర్లాడిపోయి కోరికల వెంట క్రమంగా వాడు ఏమవుతాడు, లోభం పొందుతుంది. జాగ్రత్తగా వినాలి, ముందు సుఖాలకి లోబడకూడదు. సుఖాలు ఏం చేస్తున్నాయి, కోరికల్ని పెంచుతాయి. కోరికలు ఎక్కువైపోతే ఏమవుతుంది, లోభం, డబ్బుల మీద వ్యామోహం, అన్ని వస్తువులు నాకు కావాలి అనుకోవడం, ఎవరికి చేత్తో పైసా తీసి దానం చేయరు, పిసిని కొట్టుతనం ఏర్పడుతుంది. లోభం చాలా ప్రమాదం. లోభి ఏమవుతాడు, దయ ఉండదు. లోభికి దయ ఏమిటండి, చచ్చిపోతున్నాను ఎంత అన్నం ముద్ద పెట్టంటే పెట్టడు వీడు, వీడే ఎవడింటికి వెళ్ళి మింగుదామానని. ముష్టాళ్ళకి చిల్లర వేసినట్టు వేసి రూపాయి ఎత్తుకుపోయేవాడు నేను చూశాను. అలాంటి దౌర్భాగ్యులు ఉంటారు, చిల్లర వేస్తున్నట్టు వేసి అక్కడ రూపాయి బిళ్ళ వేస్తున్నట్టు నటించి వాడి దగ్గర ఉండి 5 రూపాయల బిళ్ళ ఎత్తుకుపోయిన దౌర్భాగ్యుడు ఒకడు కళ్ళారా కనపడితే ఆహా ఇంత దుర్మార్గులు ఉంటారా అనిపిస్తుంది. మహాపాపాత్ములు ఉన్నారు ఈ సృష్టిలో. లోభికి దయ ఉండదు, పాపాత్ముడు అయిపోతాడు వాడు. దయం ఎప్పుడైతే ఉండదో దయలేని దుర్మార్గుడికే గర్వం వస్తుంది. గర్వానికి లోనైతే అనేకానేక పాపకార్యాలకి పాలుపడతాడు. పాపకార్యాలు పెరిగితే యోగ్యులైన వాళ్ళు చెప్పే ధర్మం వినరు. చెప్పాడండి ఇక్కడ, తగువారు చెప్పెడి తగవు వినడు అని చెప్పారు. మహాత్ములు పురాణాలు చెబుతూ ఉంటారు, ధర్మాలు చెబుతారు, ఆ ధర్మాలు వాడికి వినాలి అనిపించదు. ఎందుకనంటే పాపకార్యాల మీద ఆసక్తి ఉంది కనుక. సాయంకాలం కాగానే ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు తిరుగుదామా, నానా భ్రష్ట కార్యాలు చేద్దామా అని చూసేవాడికి ధర్మం ఏమిటి, న్యాయం ఏమిటి? ధర్మాన్ని ఆలకించడు. నీచులతో స్నేహం చేస్తాడు, చెడ్డవారితో స్నేహం చేస్తాడు. వాడికి కుజనుల దశ ప్రీతి గొర్రలు, పాపాత్ములతోటే స్నేహం. నీ స్నేహితుల్ని బట్టి నువ్వు ఎటువంటి వాడో తెలిసిపోతుందని చెప్పారు పెద్దలు. ఇదిగో ఇదిగో దుర్మార్గులతో స్నేహం, దుర్మార్గులతో సహవాసం, అన్ని పాపకార్యాలే. ఈ చెడ్డవారి స్నేహం వల్ల ఏం మాట్లాడతాడో తెలియదు, పాపపు మాటలే మాట్లాడతాడు వాడు. ఇంకా వాడికి ఎంతసేపు నీచక్రియలు, నీచమైన వాక్కులు. ఆహరి పెళ్ళాన్ని తిడతాడు, తన స్నేహితుల్ని నమ్మడు, తల్లిదండ్రుల్ని నమ్మడు, ఎవడిని నమ్మడు, వాడి మీద వీడి, వీడి మీద వాడికి చెబుతూనే ఉంటాడు. అప్పుడు వాడి మాటకి, వాడి చేతకి, వాడి మనస్సుకి అస్సలు పొంతన లేకుండా పోతుంది. ఏం మాట్లాడతాడో అది చెయ్యడు, ఏం చేస్తాడో అది మాట్లాడడు. మనస్సు ఒకటి చేస్తుంది, వాక్కు ఒకదాన్ని చెబుతుంది, చేత ఒక రకంగా ఉంటుంది. ఆ రకంగా ఆ దుర్మార్గుడు ఈ లోకంలో చెడిపోతాడు. ఈ లోకం ఎప్పుడైతే ఉండదో పరలోకం అసలే ఉండదు. ఇహం దుఃఖమే, పరము దుఃఖమే, ఇహపరాలు రెండూ లేకుండా పోతాయి వాడికి. కాబట్టి జ్ఞాని అయిన వాడు విషయభోగాలలో మనస్సుని చిక్కనివ్వరాదు, ఎట్టి పరిస్థితుల్లో విషయభోగాల్లోకి దూరిపోకూడదు. సాధుజనులతో సహవాసం చెయ్యాలి. సాధుజనులతో స్నేహం వల్ల మంచి గతికి వెడతాడు, సద్గతులకి వెడతాడు వాడు. సద్గతులకి పోవాలి అంటే సాధుజనులతో సాంగత్యం అవసరము. ఎప్పుడైనా సరే సజ్జన సాంగత్యం సమస్త సుఖాలు ఇస్తుంది, సజ్జనుల సాంగత్యం ఆనందం కలగజేస్తుంది, సజ్జన సాంగత్యం మోక్షమిస్తుంది, సజ్జనుల సాంగత్యం పునర్జన్మ లేకుండా చేస్తుంది లేదా మంచి జన్మని ఇస్తుంది. ఇంద్రియాలంటే ఏమిటి అసలు, ఇంద్రియ నిగ్రహం ఎలా లభిస్తుంది అని నువ్వు నన్ను ప్రశ్నించావు, అదంత తేలిక కాదు. ఆధ్యాత్మిక తత్వం నాబోటి వారు చెప్పలేరు. అయినా నువ్వు బ్రాహ్మణోత్తముడివి, జిజ్ఞాసువి, అంటే జ్ఞానం పొందాలి, ఇది తెలుసుకోవాలనే కోరికతో ఉన్నావు. తెలుసుకోవడానికి నీలో యోగ్యత ఉంది. అంచేత మంచి విప్రులు ఏదన్నా కోరిక కోరితే ఆ కోరిక తీర్చడం తప్పనిసరిగా చెయ్యాలి. మహానుభావులు, ఆధ్యాత్మిక తత్వ కోవిదులైన బ్రాహ్మణోత్తముల్ని నేను మనస్సులో ధ్యానం చేస్తున్నాను, వారికి సవినయంగా నమస్కరిస్తున్నాను. బ్రహ్మజ్ఞానాన్ని గురించి నీకు సవిస్తరంగా తెలుపుతాను, ఏకాగ్రత్వ నిష్టతో ఆలోచించు. విన్న తర్వాత కృతజ్ఞత ఉండాలట. అసలు కృతజ్ఞుడిని అసలు క్షమించరు కదా, కృతజ్ఞుడి మాంసం కుక్కలు కూడా ముట్టం అనేది మనకి నాడీజంగుడి చరిత్ర చెప్పనే చెప్పింది. మహాభారతంలో శాంతి పర్వంలో గొప్ప కథ ఉంది, నాడీజంగుడి ఉపాఖ్యానం. పూర్వం గౌతముడు అని పేరు కలిగిన ఒక దౌర్భాగ్యుడు, ఒక బ్రాహ్మడు ఉన్నాడు. పేరుకు బ్రాహ్మడు, పరమభ్రష్టుడు వాడు. బ్రాహ్మణాచారం పరిహాసం చేశాడు, అగ్నిహోత్రం లేదు, పచ్చి మాంసం తినే క్రూరుడు వాడు, తిరుగుబోతూ తాగుబోతూ, మాంసం మద్యం ఈ రెండూ ఉంటే చాలు వాడికి. అసలు కృతజ్ఞత అనేది ఏ కోశానాలు అనే, పరమభ్రష్టుడు వాడు, పరమ నీచుడు వాడు, క్షుద్రుడు వాడు, క్రూరుడు వాడు. వీడు పేకాట ఆడి 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 ఐశ్వర్యం అంతా కోల్పోయాడు. కొంతకాలానికి వాడు ఐశ్వర్యం అంతా ధ్వంసం అయిపోయింది. పేకాట నిత్యం ఆడేవాడికి డబ్బు ఎక్కడ మిగులుతుంది? అందులో బాగుపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ పాపాత్ముడు డబ్బు పోయాక ఇంట్లోంచి గెంటేశారు అంతాను. చివరికి అడవుల్లో పడి ఏదో జంతువుల మాంసం తింటూ గడుపుదాం అనుకున్నాడు. ఒకనాడు ఇలా అడవిలో పోతున్నాడు, ఒక కీకారణ్యం చేరాడు. ఆ కీకారణ్యంలో ఒక చెట్టు మీద ఒక కొంగ ఉన్నది. శాపవశాత్తు కొంగగా అయిన ఒక మహర్షి ఆయన, దానికి కొంగ రూపంలో ఉన్నాడు. ఆయన పేరు నాడీజంఘుడు. ఆ కొంగ చెట్టు కింద చేరిన గౌతముడిని చూచి, ఓ గౌతమ నువ్వెవడవో కనిపెట్టాను, పేకాట్లో అంతా కోల్పోయి పాపం భ్రష్టుడు అయిపోయావు, ఆకలికి మా ఇంటికి వచ్చిన అతిథిని నేను పూజించాలి, అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత, అతిథి అనేవాడు తెలియకపోయినా సరే అజ్ఞాని అయినా సరే వాడిని పూజించాలని శాస్త్రం, అందుకే నిన్ను పూజిస్తున్నాను రా అన్నట్ట. అడవిలో కూడా పూజించేవాడు దొరికినందుకు ఈ గౌతముడు అదృష్టవంతుడు, ఆనందం చెందాడు. ఆ కొంగ వీడి కోసం మంచి పళ్ళు నీరు తెచ్చిందిట. అడవిలో మంచి మంచి యాపిల్ పళ్ళు ఉన్నాయి, బత్తాయి కాయలు ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి, రకరకాల పళ్ళు దొరికే పళ్ళని పట్టుకొచ్చి పెట్టి మంచినీళ్ళు తెచ్చింది. అవన్నీ తిన్నాడు. తిన్నాక అయ్యా పేకాటాడి మొత్తం నా డబ్బంతా పోయిందండి, డబ్బు లేక అలమటించిపోయి అడవుల్లో నానాయాత్ర పడుతున్నాను, కుమిలిపోతున్నాను అన్నట్ట. జాలి పడ్డాడు. లేదు బాబోయే, ఎవడన్నా బ్రాహ్మడు నా ఇంటికి వస్తే వాడికి నేను ఏదో ఒకటి సత్కారం చేస్తాను, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, నేను కొంగని, నాకు డబ్బుతో పనిలా, ఏదో బతుకుతున్నాను. నాకు ఒక రాక్షసరాజు వృషపర్వుడు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆ వృషపర్వుడు అనేటటువంటి రాక్షసరాజు ధర్మాత్ముడు. ఆయన ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకి భోజనం పెడతాడు. భోజనం అయ్యాక బంగారపు పళ్ళల్లో అన్నం పెట్టి ఆ బంగార పళ్ళు ఇచ్చేస్తాట, కోరిన కోరికలు తీరుస్తాడు. నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తాను ముక్కుతోటి, ఆ ఉత్తరం పట్టుకెళ్ళి ఆ రాక్షసరాజుకి ఇస్తే ఆ 1000 మంది బ్రాహ్మణుల్లో నిన్ను కూడా వేసుకుని నీకు కూడా బంగారం ఇస్తాడు, సత్కారం చేస్తాడు, వెళ్ళు హాయిగా బతుకుపో, మళ్ళీ ఎప్పుడు పేకాడకు, డబ్బు తగలేయకు, సుఖంగా ఉండన్నట్ట. ఆనందపడిపోయాడు. అయ్యా నా అదృష్టం అండి, మీలాంటి పుణ్యాత్ములు దొరికారు నాకు, ఏ పూర్వజన్మ సుకృతమో, సుఖంగా ఉంటాను, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండండి అన్నట్ట. సరే పొద్దున్నే ఆ నాడీజంగుడు ఈ గౌతముడికి ఒక ఉత్తరం రాసిచ్చాడు. ఈ ఉత్తరం పుచ్చుకుని వీడు బయలుదేరి కష్టపడి వృషపరువుడు అనే రాక్షసరాజు ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ రాక్షసరాజు ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణోత్తముల్ని పూజించి బంగారు పళ్ళల్లో అన్నం పెట్టి ఆఖరి నా బంగారు కంచం ఇచ్చేస్తాట, దాంతోపాటు బంగారు నాణ్యాలు కూడా వేస్తాట. పిచ్చ ఆకోటేసి అన్నం పెట్టడానికి మనం ఆహాహా ఆకేసాం అన్నం పెట్టామని పెద్ద పొగుడుకుంటాం, ఆయన బంగారం కంచంలో పెట్టాడు, ఆయన గొప్పవాడు. అసలు ఈ గౌతముడిని చూడగానే, ముఖం యగాదిగా చూడగానే వీడు దుర్మార్గుడు, కృతజ్ఞుడు, పాపాత్ముడు అనిపించింది. అయినా మా మిత్రుడు పంపాడు కదా అని అనుకుని వీడిని కూడా నలుగురితో పాటు పూజించి ఆ బంగారపు కంచంలో అన్నం పెట్టాడు. భోజనం అయిపోయాక కంచం ఇచ్చేసి 1000 బంగారు కాసులు ఇచ్చాట. పైగా మా మిత్రుడు పంపాడు కాబట్టి నీకు ఎక్కువ ఇస్తున్నాను పో అన్నట్ట. కృతజ్ఞతలు చెప్పాడు ఈ గౌతముడు. ఈ బంగారపు కంచం, ఆ బంగారపు నాణ్యాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరాడు. కష్టపడి నడిచొచ్చి దారిలో మళ్ళీ నాడీజంగుడు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు. మిత్రమా, నీవు రాసిచ్చిన ఉత్తరం వల్ల నీ మిత్రుడు రాక్షసరాజు వృషపరువుడు నాకు బంగారపు కంచం ఇచ్చాడు, ఇదిగో ఇన్ని నాణ్యాలు ఇచ్చాడు, ఆనందంగా బతుకుతాను నీ వల్ల, ధన్యోస్మి అన్నట్ట. సరే రేపు పొద్దున బయలుదేరెళ్ళు, సుఖంగా ఉండన్నాడు. ఆ పూట కూడా వీడికి పళ్ళు పలహారాలు పెట్టాడు. హాయిగా పడుకుని తింటున్న ఈ దౌర్భాగ్యుడికి రాత్రి పడుకోగానే ఒక ఆలోచన వచ్చింది. అడవిలో చాలా దూరం ప్రయాణం చేస్తే కానీ ఇంటికి వెళ్ళను, ఆకలి ఇస్తే తిండి ఎలా దొరుకుతుంది, చచ్చిపోతాం, చచ్చిపోతే ఈ బంగారం వల్ల ఉపయోగం ఉంది, ఈ కొంగ వల్ల నాకు పనే ఉంది, హాయిగా నాకు భోజనం దొరికింది, బంగారం దొరికింది, దారిలో తినడానికి మాంసం ఉంటుంది, ఈ కొంగను చంపేస్తాను అనుకుని ఒక కర్ర తీసుకెళ్ళి నిద్రపోతున్న కొంగని నెత్తి మీద ఒడికొట్టి నులిపేసి చంపేసి ఆ ఈకలు బీకేసి మెత్తని కొంగ మాంసం ఒటగట్టేట. వీడే బ్రాహ్మడంటే అటువంటి దౌర్భాగ్యులు. తనకి 1000 బంగారు కాసులు ఇప్పించాడు, అడవిలో చచ్చే స్థితిలో ఉంటే పళ్ళు పెట్టాడు, జలమిచ్చాడు, ఇన్ని ఉపకారాలు చేసిన పుణ్యాత్ముడిని కాస్త మాంసం కోసం చంపేశాట. ఆ ఎముకలు తీసేసి మాంసం ఊటగట్టుకుని అక్కడి నుంచి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాట. కార్తీక పూర్ణిమ వెళ్ళిన మర్నాడు తన మిత్రుడు తన దగ్గరికి వస్తాడు. ఆ పూట మిత్రుడు రాలేదు. దాంతో రాక్షసరాజు వృషపరుడికి అనుమానం వచ్చింది. ఏమిటి, కార్తీక పూర్ణిమ నాడు బ్రాహ్మణ సంతర్పణ అయిన మర్నాడు ఎక్కడున్నా ఎగురుకుంటూ నా దగ్గర వారి నాకు ధర్మం నీతి చెప్పే పుణ్యాత్ముడు నా మిత్రుడు నాడీజంగుడు ఇంకా రాడేం, ఏం జరిగింది? ఆ దుర్మార్గుడు గౌతముడు అనే వాడిని పంపాడు, వాడి మొహం చూస్తేనే నాకు అనుమానం. వాడు ఏం చేశాడు ఏమిటో ఆయనకు మొదటి నుంచి అనుమానం ఏమేమి చూస్తే. సరే చూసి రండి భటులు పంపాడు. భటులు వచ్చారు. చూస్తే ఉంది అక్కడ ఏకలో. ఆ అర్థమయ్యి ఆ గౌతముడు ఎంత దూరం పారిపోయాడో వెతుక్కుంటూ వెళ్ళి దారిలో వాడిని పట్టుకుని ఆ దుర్మార్గుడిని పెడరెక్కలు విరిచికట్టి, మహారాజా మీ మిత్రుడిని చంపేసి మాంసం మూటగట్టుకుపోతున్నాడు చూడండి ఈ దుర్మార్గుడు అన్నారట. ఆయన కుమిలిపోయి, పాపాత్ముడా, నీకింత బంగారం ఇచ్చి ఉపకారం చేసిన నా మిత్రుడిని ఎలా చంపావురా? చేరి చేరదీసినటువంటి వాళ్ళని చంపే దుర్మార్గుడురా నువ్వు అని బాధపడి, ఈ మూర్ఖుడి శరీరం ముక్కలు ముక్కలుగా తరిగి కాకులకి గద్దలకి కుక్కలకి వేయండి అన్నట. వెంటనే వాళ్ళు ఆ దుర్మార్గుడిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి గద్దలకి వేశారు. ఆశ్చర్యం, కుక్కలు వచ్చి వాసం చూసి వెళ్ళిపోయాడు. కల్లా గద్దలు ముట్టుకోలేదట, కృతజ్ఞుడి శరీరం కుక్కలు కూడా ముట్టల. ఆ పూట నారదుడు వచ్చాడు. నారదుడు పాఠ్యమునాడు వచ్చి సత్కారం అందుకుంటాడు. నారదుడు రాగానే కుమిలిపోతూ, మహాత్మా నా మిత్రుడు నాడీజంగుడు అన్యాయంగా కృతజ్ఞుడి చేతిలో చచ్చిపోయాడు, ఈ పూట నా మనస్సంతా పాడైపోయింది అని దుఃఖించాట. నారదుడు జాలిపడి, సర్లే నీకోసం నీ మిత్రుడిని బతికిస్తున్నాను అని నాడీజంగుడిని బతికించిచ్చాట. పూర్వం తల్లిదండ్రుల సేవ చేస్తూ పొరపాటును ఒకనాడు తల్లిదండ్రులు తిరస్కరించాడు. ఆ చిన్న దోషం వల్ల కొంగై పుట్టాడు ఆయన. అంత పుణ్యాత్ముడు కూడా చిన్న దోషం వల్ల కొంగై పుట్టాడు. ఇంక రోజు తల్లిదండ్రులు తిట్టే దుర్మార్గులకు ఇంకే జన్మ వస్తుందో అండి. ఇప్పుడు ఆ నాడీజంగుడు అసలు రూపం ధరించాక, మిత్రమా ఏం జరిగిందంటే నిన్ను చంపేశాడు ఆ దుర్మార్గుడు, నారదుడి దేవల్ల బతికామన్నట్ట. మహాత్మా నన్ను బతికించారు, నాకు ఇంకొక కోరిక ఉంది తీర్చండి అన్నట్ట. ఏమిటి? నా వల్ల ఈ గౌతముడిని చంపేశాడు మా మిత్రుడు, ఆ గౌతముడిని బతికించండి అన్నట్ట. ఆశ్చర్యపోయాడు వృషపరుడు. నిన్ను చంపిన దుర్మార్గుడిని బతికించమంటావా? చంపేవాడెవడు, సచ్చేవాడెవడు, వాడు బతకడమే నాకు కావాలి. వాడు ఎలా అయినా బ్రాహ్మడే అన్నట్ట, భ్రష్టుడైనా బ్రాహ్మడే. బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ఒక్క గాయత్రి చేస్తే చాలు వాడి దోషాలు పోతాయని చేస్తాను, వాడి చేత సంధ్యావందనం చేయించి వెళ్ళి వాడి పుణ్యాత్ముడిని చేస్తాను అంచేతే తొందరపడి బ్రాహ్మణ్ణి తిట్టకూడదు కానీ బతికించన్నట్ట. వెంటనే నారదుడు వాణ్ణి బతికించాడు. బతికించాక వాడు పశ్చాత్తాపడి గాయత్రి చేసుకుని వెళ్ళి పునీతుడయ్యాడు, అది వేరే విషయం. అంచేత కృతజ్ఞుడి శరీరం కుక్కలు కూడా ముట్టవు, కృతజ్ఞత చాలా అవసరం. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని వినగలరు, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పగలరు. ఏకాగ్రత్వంలో చెబుతున్నాను నువ్వునన్న ఆయన చెప్పడం మొదలెట్టాడు. సహజంగా మానవుడు విషయ సుఖాలకి చిక్కుతాడు. ఎంత కాదనుకున్నా సుఖం ముందు ఆకర్షిస్తుంది, తాత్కాలికంగా సుఖందే పైచేయి అవుతుంది. ఈ విషయ సుఖాలకి చిక్కడం వల్ల తినరానివి తినడము, చెయ్యరానివి పనులు చేయడము మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. జీవితాశ, ధనాశ ఈ రెండూ పెరుగుతాయి. కామ ప్రవృత్తి పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి. కామము అంటే ప్రధానమైనది కోరిక అని చెప్పుకున్నాం. ఈ కోరికలు ఎక్కువైతే ఏమవుతుంది? లోభం పెరుగుతుంది. లోభం వల్ల ఏమవుతుంది? దయ తొలగిపోతుంది. ఎప్పుడు లోభి దయ చేయలేడు, పొరపాటు కూడా దయ చూపించలేడు, కరుణారసాన్ని విడిచిపెట్టేస్తాడు. కరుణ ఎందుకు ఉండదు అంటే లోభశ్చేత్ అగుణేనకిమ్ అని ఒక ముక్క చెప్పారు. అంటే కేవలము లోభము వలననే ఈ కరుణ అనేది దూరం అయిపోతుంది. ఓ రూపాయి పేదవాడికి ఇద్దాము అనుకున్నప్పుడు, వీడికి లోభం ఉన్నప్పుడు చిచ్చిచ్చి వాడికి ఇచ్చేది ఏమందులే, ఈ శుభ్రంగా తింటే నష్టం ఏమిటి అని ఒక బుద్ధి కలుగుతుందిగా. అందుకే లోభశ్చేత్ అగుణేనకిమ్ అని ఒక మాట అన్నారు. వేరే దుర్గుణాలు అక్కర్లా. లోభం అనేది ఒకటి ఉంటే అది సమస్త పాపాలకి మూల కారణం అవుతుంది. పిశునత యద్యస్తి కిం పాతకైహి, అంటే పిశునత్వం అంటే కొండెములు చెప్పుట అని అర్థం. ఈ కొండెలు చెప్పడం అనేది ఒకటి ఏర్పడితే ఇంకా వేరే పాపాలు చేయవలసిన అవసరం లేదు. ఈ రెండింటిని మహాభయంకరమైన మానవ కామం కోరిక రేకెత్తిస్తుంది. ఇప్పుడు దయకి దూరం అవుతాడని చెప్పాం. దయావిహీనుడికి మొట్టమొదట వచ్చే లక్షణం ఏంటంటే గర్వం, దంభం. దయ ఎప్పుడైతే క్రమంగా దూరం అవుతుందో, నేనింత వాడిని, నేను ఏదైనా సాధించగలననేటటువంటి ఆత్మవిశ్వాస స్థానంలో అహంకారం గర్వం ప్రబలుతాయి. గర్వం మూర్ఖత్వానికి దారితీస్తుంది, మూర్ఖత్వం వల్ల పాపకార్యానికి పొడిగడతాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, తగువారు చెప్పేది తగవు వినడు, మంచివాళ్ళు చెప్పే మాటలు వినడు, చెవిని పెట్టడు. యోగ్యులు అయిన వాళ్ళు ధర్మాన్ని చెబుతారట మానవులకి. ఈ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడి మనస్సు విననివ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఈ లోకంలో చెడిపోతాడు, పరలోకం ఉండదు. అందుకని ఏమన్నారంటే, ఇహమునందు పుణ్యహీనుడై చెడిపోవు పరమునందు దుఃఖభరమునందు. ఇహలోకంలోనూ పుణ్యం పోతుంది, సుఖం పోతుంది, అన్నీ నశిస్తాయి, పుణ్యహీనుడై చెడుతాడు, పరలోకం ఎలాగో ఉండదు, ఇహపరాలు రెండింటికి చెడతాడు. రెంటికి చెడిన రేవడు అంటే అది. ఓ చాకలి బట్టలు తూతున్నాడు రేవులో, పాపం కొన్ని బట్టలేమో రేవులో ఉన్నాయి బండ దగ్గర, కొన్ని బట్టలు ఆరేశాడు. ఇంతలో ఆరేసిన బట్టలు గాలికి ఎగిరిపోతున్నాయి. అరే ఎగిరిపోతున్నాయి అని ఈ రేవులో బట్టలు అలాగే వదిలేసి ఒడ్డుకొచ్చి ఆ బట్టలకేసి వెళ్ళేలోపు కెరటం వచ్చి ఈ రేవులో బట్టలు ఎత్తుకుపోయిందిట. మళ్ళీ ఇటు వచ్చాడు, చివరికి ఆ బట్టలు దక్కలా ఈ బట్టలు దక్కలా. అందుకని రెంటికింజడిన రేవడు అన్నారు. అంటే ఏదో ఒక పని పట్టుకోవాలి తప్ప అది ఇది చేయవారు, చెరోకాలు వేస్తే అంతే సంగతి అనమాట. అటో పడవ ఇటో పడవ పెడుతుంటే నేను ఈ పడవలోనూ ఉండాలి ఈ పడవలోనూ ఉండాలని రెండు కాళ్ళు చెరో పక్కన వేస్తే పడవలో ఉండడు, డామ్ రెండు కాళ్ళు తిరిగి మధ్యలో పడతాడు. తర్వాత వీడిని తీసుకెళ్ళడానికి మనుషులు అదృష్టం ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే ఏ బంగాళాఖాతంలోనో తేలుతాడు. కాబట్టి ఇహపరాలు రెండింటిని కూడా ఇదిగో ఈ పైన చెప్పిన లక్షణాలు చెడజేస్తాయి. అప్పుడు ఇంకేమవుతుందిట, ఇంద్రియార్థగతి వల్ల వచ్చే నష్టం ఏమిటంటే వాక్కుకి మనస్సుకి చేతకి పొంతనుండదు. మాట్లాడేది ఒకటి, లోపల ఉండే ఉద్దేశ్యం వేరు, చేసే పని వేరు, ఈ మూడింటికి పొంతన కుదరదు. ఆ విధంగా అతడు ఈ లోకంలో చెడిపోతాడు, పరం దక్కక ఇహం దక్కక నశిస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి దీనికి, ఏమండి ఇవన్నీ మాకు భయం కలిగిస్తున్నాయి కదా, నేనేం చెయ్యాలి అని కౌశికుడు అడిగాడు. సుగతి జనుట యొప్పు సాధు సంసర్గ చేసి సుగతి జనుట యొప్పు, సాధువులతో స్నేహం, మహాత్ములైన వాళ్ళతో స్నేహం. సాధువులు అంటే గడ్డాలు వేషాలు పెంచుకున్న వాళ్ళు సాధువులు అనే ఒక భ్రమను విడిచిపెట్టండి. సాధువు అంటే మంచి వ్యక్తి, జ్ఞాని అని అర్థం. వాడు ఇంట్లో ఉండి తపస్సు చేయొచ్చు, అడవిలో ఉండి తపస్సు చేయొచ్చు, అమెరికాలో ఉన్న ఒకటే ఆంధ్రలో ఉన్న ఒకటే. అటువంటి సుజనుల యొక్క సాంగత్యం వల్ల వాళ్ళని మంచే చెబుతారు కనుక నువ్వు పాడైపోయాను దౌర్భాగ్య పని చేయమని చెప్పరు కనుక, వాళ్ళు ఏం చెప్పినా శాస్త్రపరమైన విషయాలు చెబుతారు కనుక సాధువులతో స్నేహము చెయ్యి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాహ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.